ఏమైనా ఆశించండి వారు. మనందరికీ తల శరీరం ఉంది, ఈ శరీరాన్ని నడిపించేది మనస్సు. మనస్సు యొక్క ప్రభావం శరీరం మీద ఉంది. మనకు అసూయ ఉన్నా, స్వార్థం ఉన్నా, ఉద్రేకం ఉన్నా, ఆవేశం ఉన్నా, కామం ఉన్నా, కోపం ఉన్నా, ఇవన్నీ మనసులో ఉంటాయి. మనిషి యొక్క శరీరాన్ని నడిపేది మనస్సు. మనస్సులో వచ్చే ప్రతి తలంపు యొక్క ప్రభావం శరీరం మీద ఉంటుంది. అంటే మనస్సు ఎంతగా నడిపిస్తారంటే శరీరం అంటే నడుస్తుంది. ఈ శరీరం కూడా మనస్సులే. అంటే మన మనస్సులో ఎంతకాలం అయితే దోషాలు ఉంటాయో, మన మనస్సులో ఎంతకాలం అయితే వికారాలు ఉంటాయో, మన మనస్సులో ఎంతకాలం అయితే ఆకారాల మీద ఆకర్షణ ఉంటుందో, అంతకాలం మనకు పునర్జన్మ అవసరం. మనస్సు శరీరం లేకుండా ఉండలేదు. మనస్సు ఎంతకాలం అయితే ఉందో అంతకాలం మరి పునర్జన్మ ఉండదు. ఎన్ని చెప్పబడుతుందంటే మీ శరీరం లేకుండా ఉండలేదు కాబట్టి. ఎన్ని శాస్త్రాలకు చదివినా మన భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ అభివృద్ధిలోకి రావాలంటే మనో నిగ్రహం అత్యంత ముఖ్యం. మనస్సుకి నిగ్రహం కలగకపోతే దానికి అంతర్దృష్టి కలగదు. దానికి అంతర్దృష్టి కలగకపోతే ఆత్మజ్ఞానం కలగదు. విషయజ్ఞానం ఆత్మజ్ఞానం. విషయజ్ఞానానికి మనస్సు కండిషన్లో ఉండాలి. ఆత్మజ్ఞానం సంపాదించడానికి కూడా మనస్సు కండిషన్లో ఉండాలి. ఎవరికైతే మనో నిగ్రహం ఉందో, ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం ఉందో, వాడు భౌతికంగానే ఆధ్యాత్మికంగానే అభివృద్ధిలోకి వస్తారు. ఉభయ కారణం. భౌతికంగానే అభివృద్ధిలోకి వస్తారు, ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వస్తారు. వాడి శరీరం ఉన్నంత కాలం చాలా కంఫర్ట్గా ఉంటారు, కంట్రోల్గా ఉంటారు. శరీరం మరణించిన తర్వాత, శరీరం పడిపోయిన తర్వాత ఉత్తమ లోకాలకి, ఉన్నత లోకాలకి చేరుకుంటారు. ఈ రహస్యం, ఈ మరణం ఇదంతా మనస్సులో. మనకు అనేక తలంపులు వస్తూ ఉంటాయి. ఈ తలంపుల యొక్క సమూహాన్ని మనస్సు అని మనం పిలుస్తుంటాం. అంటే మనం సత్పురుషులు సద్వాసం కనుక చేస్తే మనకి సద్వాసనలు వస్తాయి. దుష్టుల యొక్క సహవాసం చేస్తే దుర్వాసన వస్తాయి. అంటే సత్పురుష సహవాసం వల్ల మన మనస్సును మనం బాగు చేసుకోవచ్చు, మనస్సును అదుపులో పెట్టుకోవచ్చు, మనస్సును నియమించుకోవచ్చు. అంటే మన హృదయంలో మోక్షం ఉన్నప్పటికీ, మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నప్పటికీ, మనం నియమించేవారు మన హృదయంలో ఉన్నప్పటికీ, మనకి తెలియకపోవడానికి లోపల వస్తూ మనకు తెలియకపోవడానికి కారణం మన మనస్సు. అంటే మన అహంభావన, అంటే మన దేహగతమైన నియమం, మన దేహాభిమానం, మన దేహాభిమానం వల్ల మన హృదయంలో వస్తూ మనకి తెలియటం కానీ అక్కడ లేకపోవటం వల్ల కాదు. నిర్వాణం అంటారు విష్ణు సహస్రనామంలో. నిర్వాణం అనే ఒక మాట. నిర్వాణం భగవంతుడి పేరు నిర్వాణం. నిర్వాణం అంటే మోక్షం అని అర్థం. మనకి యశోసుఖాలు ఎలా ఉంటాయో తెలుసు మనకి, కానీ నిర్వాణ సుఖం గురించి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ నిర్వాణ సుఖం, మోక్ష సుఖం మనకి హృదయంలో ఉన్నది మనకి అందకపోవటానికి కారణం ఎవరో ఇతరులు కాదు, సమాజం కాదు, మన మనసులో ఉన్న దోషాలు. ఈ మనసులో ఉన్న దోషాలు తొలగించుకోవడానికి, క్షణిని పొందడానికి మనం ధ్యానకి నడవచ్చు. ఒక్కో మనస్సుకి ఒక దోషం ఉండవచ్చు. ఆ జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి జాగ్రత్తగా వివేకం ఉపయోగించుకుని ఆ దోషం ఏంటో తెలుసుకుని దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది జీవిత గమ్యం, జీవిత ధ్యేయం. మనం ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉంటాం, రైలు మారుతాం, కారు మారుతాం, మనం తెలిసిన వారు వస్తే పలకరిస్తే మాట్లాడుతూ ఉంటాం, కానీ మన గమ్యమైన విశాఖపట్నం మర్చిపోం. అదేవిధంగా మనం ఏ గ్రామంలో ఉన్నా, పుట్టింటికాడ ఉన్నా, అత్తవారింటికాడ ఉన్నా, ఈ వృత్తిలో మన దేహ ప్రారంభాన్ని బట్టి ఉద్యోగమో వ్యాపారమో ఏ బట్టి ఏ వృత్తిలో మనం ఉన్నప్పటికీ మనం ఆ జీవిత లక్ష్యం, ఆ జీవిత గమ్యం అనేటువంటి ఆ నిర్వాణ సుఖాన్ని పొందటం, ఆ నిర్వాణ స్థితిని పొందటం అనేటువంటి గమ్యాన్ని మనం మర్చిపోకూడదు. ఏదైతే గమ్యమో, ఏదైతే గతో, ఆ గతి మీద మన మతిని పెట్టుకుని అని చేస్తే వస్తువు మనకు దొరుకుతుంది. ఈ జన్మలోనే ఎక్కడ ఎక్కువ కాదు. అది సాధన ప్రయోజనం ఏంటంటే మనసులో ఉన్న దోషాలని, మనసులో ఉన్న బలహీనతల్ని తొలగించుకోవటమే సాధన యొక్క ప్రయోజనం. అందుకు భక్తి కావాలి, జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి, స్వాధ్యాయం కావాలి, మహర్షులతోటి మహాత్ములతోటి సన్నిహితమైన అనుబంధం కావాలి. ఎన్ని సమకూరుతున్నాయి కానీ మనస్సులో మా దోషం బయటకు రాదు, అది నశించం. మనసులో ఆ దోషాలు నశిస్తేనే కానీ వస్తువు ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కాదు, వెయ్యి జన్మల తర్వాత కూడా ఆ వస్తువు అది దొరకదు. ధనం వల్ల దోషం వస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఒక మనిషికి జ్ఞానం లేకపోవచ్చు, ధనం ఉండొచ్చు. ఒక మనిషికి ధనం ఉండొచ్చు, జ్ఞానం లేకపోవచ్చు. కానీ ధనం ఇచ్చే పని ధనమే చేస్తాను, కానీ జ్ఞానం చేసే పని ధనం చేయలేదు. జ్ఞానం చేసే పని ధనం చేయలేదు, ధనం చేసే పని జ్ఞానం చేయలేదు. జ్ఞానం వల్ల వచ్చేది మోక్షం, ధనం వల్ల వచ్చేది భోగం. ఈ ధనాన్ని మనకున్న తెలివిని మనకున్న వివేకాన్ని ఆ మోక్ష సుఖాన్ని అందుకోవడం కోసం భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అది మనకి చేత కాకపోతే నేర్చుకోవాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనే సమాజ పరిస్థితుల్లో మీకు ఒకవేళ యశస్సున్నా, మీకు ఒకవేళ ధనం ఉన్నా, ఒకవేళ ఎక్కడికి స్టేటస్ మీకు ఉన్నప్పటికీ మీకు అవినీయం రాకుండా చూసుకోవాలి. అవినీయం కనుక వస్తే ఆ జీవుడు పతనం అవుతాడు. మనసులో ఏకాగ్రత, మనసులో పరిశుద్ధత, మనసులో పవిత్రత ఈ ఇహానికి కావాలి, పరానికి కావాలి. అంటే లోకంలో అభివృద్ధిలోకి రావడానికి, భౌతికంగా అభివృద్ధిలోకి రావడానికి అవసరమే, పారమార్థికంగా అభివృద్ధిలోకి రావడానికి అవసరం. ఆత్మజ్ఞానం లేకపోతే మనకి ఆత్మ సాక్షాత్కారం కాదు. ఆత్మ ఆత్మ చైతన్యము, చైతన్యం అంటే ఏమిటి అనుకోకండి. భగవంతుడి స్వరూపమే చైతన్యం, భగవంతుడి యొక్క స్వరూపమే ఆత్మ, భగవంతుడి యొక్క స్వరూపమే జ్ఞానం. భగవంతుడి అనుగ్రహం మనకు లేకుండా, భగవంతుడి దయని మనం పొందలేకపోతే, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేకపోతే, భగవంతుడికి మన ఇష్టం కాకపోతే, భగవంతుడు మన హృదయంలో మన ప్రాణాల కంటే మన మనస్సు కంటే అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ ఆయన స్వరూపాన్ని మనకు ఇవ్వడం. భగవంతుడికి మన ఇష్టం అవ్వాలి. ఇష్టం అవ్వాలంటే మన ఇంద్రియాన్ని జ్ఞాన సముపార్జనకి ఉపయోగించుకోవాలి. కళతో చూస్తాం, అది చూసి మనం మించిన నేర్చుకోవాలి. మనసుతో ఆలోచిస్తాం, చదువుకుంటాం, స్వాధ్యాయం చేస్తాం, కళతో చూస్తాం, చెవులతో వింటాం. అందుకే మన పూర్వీకులు అంటూ ఉంటారు, వినైనా ఉండాలి, చూసైనా ఉండాలి. వెంటనే కూడా చేతకాని వాడికి, చూడటం కూడా చేతకాని వాడికి జ్ఞానం ఏంటని మన పూర్వీకులు అంటూ ఉంటారు. అంటే జ్ఞాన సంపాదనకి మన ఇంద్రియాలను చక్కగా ఉపయోగించుకోవాలి. సబ్జెక్టు శ్రమం చేయాలి, మహాత్ముని దర్శించాలి, మహర్షుల్ని దర్శించాలి. దర్శించిన వాళ్ళు కొంత ఇన్స్పిరేషన్ పొందుతాం, మనకు తెలియకుండా వాళ్ళ వైబ్రేషన్స్ మనకు పనిచేస్తాయి. అక్కడే మల్లెపూ ఉంటుంది, ఇక్కడ ఆ మల్లెపూ వాసన మనకు వస్తూ ఉంటుంది. ఆ మల్లెపూ వాసన మనకి ఎవరు చేస్తారు? నా వాసన వీళ్ళందరికీ అందాలనే మల్లెపూ అనుకోదు, గాలి మోసుకొస్తుంది మన దగ్గరికి. ఆ మల్లెపూలో ఉన్న వాసన ఆ గాలి మోసుకొచ్చి మనకి లభిస్తుంది. అలాగే మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు సహృదయం కనుకుంటే, సద్బుద్ధి కనుకుంటే, మీ చిత్తశుద్ధిలో ఉన్న వైభవం, మీ సహృదయంలో ఉన్న శాంతి కాంతి లోకంతో వ్యాపిస్తుంది. మీ యొక్క సంకల్పంతో పని లేకుండా ఇవన్నీ మన మనసుని జ్ఞాన సౌపార్జనకి ఉపయోగించుకుంటూ ఉత్తమ లోకాలకు పెడతాం. అది జ్ఞాన సౌపార్జనకి ఉపయోగించకపోతే అదే లోకాలకు పెడతాం. అది జంక్షన్లో ఉన్నాం, మన విజయవాడ జంక్షన్లో ఉన్నాం. ఇటు కలకత్తా వెళ్ళొచ్చు, అటు మద్రాసు వెళ్ళొచ్చు, ఢిల్లీ వెళ్ళొచ్చు, బాంబే వెళ్ళొచ్చు, అనేక ట్రైన్స్ వస్తూ ఉంటాయి జంక్షన్లకు. ఏ ట్రైన్లో కూర్చుంటే ఆ గమ్యానికి వెళ్తాం. అలా ఈ ప్లానెట్ కూడా ఒక జంక్షన్ లాంటి మనం చూపు చేసుకోవాలి. మన గమ్యం ఏంటి, ఎటు వెళ్ళాలి, మన జీవితాన్ని ఎటు మలుచుకోవాలి, మనం ఏ ట్రైన్లో వెళ్ళాలి, ఏంటి మన జీవిత విధానం ఏంటి, మనం దాన్ని మలుచుకుని మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. ఈ ఎక్కడ కూడా ఒక జంక్షన్ లాంటి ఇక్కడి నుంచి మనం నరకానికి వెళ్ళొచ్చు, ఇక్కడి నుంచి మనం మోక్షస్థితిని పొందొచ్చు, ఇక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళొచ్చు, ఇంతకుంచి దేవత దేవత ఉండే లోకాలకు వెళ్ళొచ్చు. అయితే ఆ ప్లానెట్ జంక్షన్ స్టేషన్ లాంటిది. ఎర్త్ మనం జాగ్రత్తగా మన జీవితాన్ని ఉపయోగించుకోవాలి. తర్వాత మీ భక్తులు చాలామంది కాలాన్ని వేస్ట్ చేస్తున్నారు, టైంని వేస్ట్ చేయొద్దు. ఒకటి ముసలతనం, రెండు రోగం, మూడు చావు. ఈ మూడు మనం జ్ఞాపకం తెచ్చుకుంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే బుద్ధి మనకు కలదు. ఎప్పుడు ఈ సంవత్సరం మనకి శరీరం వచ్చింది, ఈ శరీరం ఈ సంవత్సరాలు ఉండదు, వంద సంవత్సరాలు కూడా ఉండదు. ఎవరి రోజులు చనిపోతుంది, ఎవరి రోజులు రోగం రావచ్చు. నెల తరబడి మన మంచం మీద ఉండే అవకాశం ఉంటే ఉండదు, నెల తరబడి మంచం మీద ఉండొచ్చు. ఎవరి ఏడు వయసులో ఉన్నామని ఎప్పుడు రెండు ముసలితనం కూడా వచ్చేస్తున్నాయి. అంటే ముసలితనం వచ్చినప్పుడు ఈ గట్టిగా మనం పరిశ్రమ చెయ్యం, రాగం వచ్చినప్పుడు పరిశ్రమ చేయలేము, ఇంకా చావు వచ్చినప్పుడు సరే సరే చావు వచ్చినప్పుడు శరీరం చూడండి ఉండిపోతాం అని ఆరోగ్యం బాగున్నప్పుడే ఆ మూడేట్ల చావును కూడా జ్ఞాపకం పెట్టుకుని రోగాన్ని జ్ఞాపకం పెట్టుకుని ముసరసన జ్ఞాపకం పెట్టుకుని ప్రజెంట్ విశ్లేషణకు వర్తమాన కాలాన్ని మ్యాక్సిమం సద్వినియోగం చేసుకోవాలి. అది నా పెద్దలు చెప్తూ ఉంటారు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ కాలం పోతే మనం సంపాదించుకోలేము. డబ్బు పోయి ఈ సంవత్సరం మనకి ఏదైనా నష్టం వచ్చిన అనుకోండి వచ్చే సంవత్సరం లాభం రావచ్చు, కానీ మనకి 25 సంవత్సరం జీవితం మళ్ళీ వెనక్కి రమ్మంటే వెనక జీవితంలో వెనక్కి రాలేదా. జరిగిపోయిన రాత్రులు ఒక రాత్రి మనకి తీయడమంటే ఒక రాత్రి మనకి మనకి తీయరాదు అని చెప్పి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. భగవంతుడు కూడా నేను కాలరూపంలో ఉన్నాను గీతలో చెప్పాను. మీరు చాలామంది కాలాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఎలా పని చేసుకోవాలి, చేతులు పని చేయాలి, మనకి చేతులు ఉన్నాయి. మానవుడికి ఉన్న అవయవంలో చేతులు చాలా గొప్ప అవయవాలు. ఈ చేతులతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా ఈ చేతులతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. పాపం పశువుడికి చేతులు లేవు, కాళ్ళు మనకి కాళ్ళు ఉన్నాయి, పశువుడికి కాళ్ళు ఉన్నాయి కానీ పశువుడికి చేతులు లేవు. కానీ ఈ చేతులు ఈ చేతులతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం మనం. ఈ చేతులు కూడా మనం బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఎన్నో పుణ్యకార్యాలు ఈ చేతులతో చేయొచ్చు, ఎన్నో మంచి పనులు ఈ చేతులతో మనం చేయొచ్చు. శరీరం చనిపోయిన తర్వాత కూడా చేతులు ఉంటాయి కానీ ఆ చేతులు ఎందుకు పనికిరావు. దెబ్బలు కూడా చేతులు ఉంటాయి కానీ ఎందుకు పనికిరావు. అంటే శరీరం ఉండగానే అనేక మంచి పనులు చేయడానికి మనకి ప్రయత్నం చేయాలి. అంటే ప్రతి పని చేస్తే అది దేహానికి ఉపయోగపడాలి, తరానికి ఉపయోగపడాలి. మన మనస్సుకు ఒక ఆహ్లాదకరం, ఒక సంతోషం, ఒక శాంతి, ఒక సంతృప్తి, ఒక కంట్రోల్, ఒక కంఫర్ట్ ఆ పని మనకు ప్రసాదిస్తుంది. ఆ పని ఒకే పని మనం రెండు వరకు మనకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మనం ఉన్నామనుకోండి, పూర్తిగా స్వార్థం లేదనుకోండి మనకి ఎవరు, అసలు ఏమి స్వార్థం లేదనుకోండి మనకి, ఈ క్షణంలో మనందరికీ మోక్షం వచ్చేస్తుంది. మన ఏ మతస్థులైనా, హిందూ మతస్థులైనా, క్రైస్తవ మతస్థులైనా, మహమ్మదీయ మతస్థులైనా, మనకు స్వార్థం ఏమి లేదనుకోండి ఈ క్షణంలో, మీరు ఆ కుర్చీ నుంచి లేవకుండా కాళ్ళు తీసి చెప్పకుండా చేతులు చెప్పకుండా ఈ ముఖం కూడా అడ్డు చెప్పకుండా స్వార్థం కనుక లేకపోతే ఈ క్షణంలో మోక్షం వచ్చింది. మీరు మోక్షం లేకపోతే మోక్షం వచ్చి వరిస్తుంది కానీ ఆ స్టేటస్ మనకు లేదు. అంత నిస్వార్థ స్థితి శ్రీ వన దర్శనంతో కూడా స్వర్ణం లేకుండా జీవించలేదు. ఆ నిజంగా స్థితి వస్తే మోక్షం వచ్చేస్తుంది, ఎటర్నిటీ వచ్చి వరిస్తుంది ఆ మనిషి. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే చేతనైన వరకు కొంత స్వార్థం తగ్గించుకుంటే సరి. సామాజిక శ్రోతలు సమాజానికి సంబంధించిన ఏది క్షణం మనకి చేతనైన పని, పెద్ద పెద్ద పనులని పెద్ద వాళ్ళ పొందలేదు. మనం అందరం చిన్న చిన్న పనులనే చూసి అందరం జీవితం చూడవచ్చు. స్వార్థం లేకుండా చేసే చిన్న పని కూడా ఎంతో సౌందర్యవంతంగా ఉంటుంది. అది పెద్ద పనులు పనులు చేయాలి. మన అందుబాటులో పనులు మనం చేస్తే చాలు, పెద్ద పనులు చేయాలి. భగవంతుడు చూసేది నువ్వు ఏం పని చేస్తున్నావో చూడండి, ఎలా చేస్తున్నావో చూస్తాడు. అది చిన్న పని, భగవంతుడికి చిన్న పని పెద్ద పని ఏమీ లేదు. నువ్వు చేసే పని ఎలా చేస్తున్నావు అది చూస్తాడు. దాన్ని బట్టి నీ ఆధ్యాత్మిక మార్పు చేస్తాడు, దాన్ని బట్టి నీ స్పిరిచువల్ స్టేటస్ కలుగుతుంది, స్పిరిచువల్ గ్లోరీ కలుగుతుంది, అనేది స్పిరిచువల్ ప్రోగ్రెస్ కలుగుతుంది. అంటే మనం ఎంతో కొంత స్వార్థాన్ని తగ్గించుకుంటే మన చతుర్శుద్ధి కలుగుతుంది, స్వార్థాన్ని తగ్గించుకుని పని చేస్తే ఒక సమాజానికి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అది మనం చేసే పని. మనం అందరం కూడా చతుర్శుద్ధి అనే బ్రహ్మం ద్వారానే మోక్షంలో ప్రవేశించాలి కానీ ఇంకో ఆల్టర్నేటివ్ మనకు లేదు. అది ఎవరైనా వస్తుంది, ఏ మతస్థులైనా, ఏ గురస్థులైనా, ఏ ప్రాంతం వారైనా ఆ చిత్తశుద్ధి అనే జ్యోతి ద్వారా, ఆ బ్రహ్మం ద్వారా, ఆ ప్యూరిఫికేషన్ ద్వారానే వస్తువును పొందాలి. ఇంకో అవకాశం లేదు. ఆత్మజ్ఞానం గురించి బోధించే వాళ్ళు కూడా మనకు తక్కువ మంది ఉంటారు, వాళ్ళని మనం ఉపయోగించుకోవాలి జాగ్రత్తగా. కృష్ణుడు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆయనకి సన్నిహితుడు, భక్తుడు, సహచరుడు, బహుశా అతని పేరు ఉద్ధవుడు అనుకుంటాను, నేను కూడా వచ్చేస్తానని చెప్తాడు కృష్ణుడితో. నువ్వు లేని లోకం నాకు అక్కర్లేదు, నీ కూడా నేను కూడా వచ్చేస్తాను, నన్ను కూడా కూడా తీసిపోని ఉద్ధవుడు అడుగుతాడు. ఉద్ధవా నువ్వు రావు, నా కూడా రావద్దు, ఇంకా నువ్వు చేసి పని ఉంది. ఏ పని మీద అయితే నా శరీరం వచ్చిందో అది అయిపోయింది, నీ శరీరం ఏ పని మీద అయితే వచ్చిందో అది పూర్తి కాలేదు, నువ్వు లోకంలో ఉండు అని ఇక్కడ ఒక మాట చెప్తాడు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని సమాజానికి బోధించు. ఆత్మజ్ఞానం బోధించే అర్హత ఉంది, నీకు యోగ్యత ఉంది, ఆ స్థాయి ఉంది, అవడమే యొక్క వైశాల్యం ఉంది, బుద్ధి యొక్క లోతులు నీకు ఉన్నాయి. ఆత్మజ్ఞానానికి బోధించడానికి తగినటువంటి ఆ యోగ్యతలనే నీకు ఉన్నాయి కాబట్టి నా కూడా నువ్వు రావద్దు, సమాజంలో ఉండి ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి ప్రయత్నం చెయ్యి, ఎవరో ఒక టీచర్ ఉంది అవసరం ఉంది అంటే నువ్వు ఆగిపో, నా కూడా రావద్దని వాసుదేవ స్వామి వాడు చెప్తారు. అంటే జ్ఞాన సౌపార్జనికి మన నేత్రాలను ఉపయోగించుకుంటాలి, మన చెవులను ఉపయోగించి శ్రవణం చేయాలి, మన మనస్సును ఉపయోగించుకోవాలి, అనే మన ఇంద్రియాలు అనేకలు కూడా ఆత్మజ్ఞాన సంపాదనకు ఉపయోగించుకోవాలి. ఆత్మజ్ఞానం లేకుండా మనకు ఆత్మసుఖం తెలియదు, ఆత్మశాంతి తెలియదు, ఆ మోక్షం కూడా మనకు తెలియదు. ఆత్మసుఖం ఇచ్చింది కదా, లోపల ఈశ్వరుడు ఉన్నాడు, వాడికి సంబంధించినటువంటి శాంతిని ఇటువంటిది కదా అని ఎప్పుడైనా మనం స్ఫురిస్తూ ఉంటుంది పెద్దల సమక్షంలో మనం కూర్చున్నప్పుడు. కానీ మనం సొంతం కాదు, మళ్ళీ మనం గోడ దాటి బయటకు వెళ్ళినప్పుడు అది మళ్ళీ మనకు మూసుకుపోతూ ఉంటుంది. కానీ మనకు స్ఫురించడం ఎప్పుడైనా అవసరమే, అంటూ ఏదో ఒక వస్తువు ఉంది కదా అని ఒక సూచన మనకు తెలుస్తూ ఉంటుంది, దానికోసం మనం ప్రయత్నం చేయవచ్చు. కానీ తాత్కాలికంగా ఎప్పుడైనా ఆ వస్తువు చాలా సుఖం తెలుస్తుంది, అది పెరమనెంట్ అవ్వదు. ఇప్పుడు వాసన క్షయం అయ్యే వరకు, వాసన నశించే వరకు అది మీకు అది పెర్మనెంట్ అవ్వదు. ఎప్పుడైనా టెంపరీగా మనకు వస్తువు తెలుస్తూ ఉండొచ్చు, అంత మాత్రం చేయడం పెర్మనెంట్ అవ్వదు. పెర్మనెంట్ అవ్వనవద్దు, మన బలహీనతలు మన టెండెన్సీస్ పెర్మనెంట్ అవ్వనవు. అంటే మనలోని బలహీనతలు ఏంటి జాగ్రత్తగా పట్టుకుని అది బయటకు లాగి కాల్చి బూడి చేస్తున్నాయి, కానీ భగవంతుడు తన స్వరూపాన్ని మనకి ఇవ్వడం. ఇప్పుడు ఇంటి నీకు అడిగిన ప్రశ్న ఏమిటంటే, మనస్సును గమనించు, మనతనంగా చేయొద్దు. నీ మనస్సులో ఏం బలహీనతలు ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, ప్లస్ పాయింట్స్ ఏమన్నాయి చూసుకుంటాం. నీ మనస్సును గమనిస్తాము. జ్ఞాన మార్గానికి సంబంధించిన మెంటల్ మేకప్ మీకు లేదనుకోండి, భగవంతుడి గురించి శ్రవణం చేయండి, భగవంతుడి రూపాన్ని ధ్యానం చేయండి, భగవంతుడి నామాన్ని స్మరించండి. లేదా స్మరించడం స్మరించడం ఏమవుతుందంటే ఆయన వైరాగ్యాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ఇస్తాడు. విషయం ఇవ్వటం వల్ల భగవంతుడిని మనం స్మరించడం వల్ల, భగవంతుడికి సంబంధించిన గాథలు వినటం వల్ల, భగవంతుడి రూపాన్ని ఆ రూపాన్ని మెడిటేషన్ చేసుకోవటం వల్ల, మన యొక్క మెడిటేషన్కి భగవంతుని ఒక ఆధ్యతగా అలా అట్టగించుకోవటం వల్ల ఏమవుతుందంటే మనసు పవిత్రమవుతాం, మనసు పరిశుద్ధం అవుతుంది. అయితే జీవితంలో ఎవరైతే కృషి చేయలేదు వాడు ఋషి అవ్వలేదు. కృషి చెయ్యని మనిషి మటుకు ఋషి అవ్వలేదు. మనం మన మనస్సు పరిశుద్ధం అవడానికి పరిశ్రమ చేయాలి, కృషి చేయాలి, పని చేయాలి. ఏమి పని చేయలేకపోతే మామూలుగా మనిషి మానవుడు స్వామర్థనంగా ఉన్నవాడు ధనం కూడా సంపాదించలేదు, యశస్సు సంపాదించలేదు, విద్య సంపాదించలేదు. ఇవన్నీ భౌతికమైన సంబంధించినటువంటి విషయాలు అయినప్పటికీ ఈ సంపాదించడానికి వాళ్ళు ఎంతో కృషి చేయవలసి ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞానం సంపాదించడానికి, ఆత్మ సంపాదన చేయడానికి ఎంత కష్టపడవలసి ఉంటుంది, పరిశ్రమ చేయవలసి ఉంటుంది. మనస్సు పరిశుద్ధం అవడం కూడా పరిశ్రమ లేకుండా పరిశుద్ధం కాదు. చాలామంది అనుకుంటూ ఉంటారు పని మానేస్తే మనకి జ్ఞానం వచ్చేస్తున్నాం, పని మానేస్తే జ్ఞానం వాళ్ళకి సామర్థ్యం వస్తుంది. అంటే మనం ఎంతవరకు చేయగలిగా అంతవరకు పని చేసుకుంటున్నారు, పని చేస్తూ చేతులతోటి పని చేస్తూ చెబులతో భగవంతుడి గురించి వింటూ మనస్సుతో భగవంతుని ధ్యానం చేస్తుంటే జ్ఞానం కలుగుతుంది. మన ఇంటికారి పని ఉండాలనుకుంటే చేతులతో చేస్తూ ఉండాలి, మనకు జాతరైన పనిగా మనం చేస్తూ ఉండాలి. మనస్సు ఉంది కదా, ఆ భగవంతుని మనస్సుతో స్మరిస్తూ ఉండాలి. ఎవరైనా పెద్దల మాటలు చెబుతుంటే చెబులతో వింటూ ఉండాలి. అలా వినటం వల్ల కూడా నీకు తెలియకుండా నీ మనస్సు పవిత్రం అవుతుంది. అంటే ఈ మాటలను ఎందుకు చెబుతున్నానంటే, ఎవరో ఆత్మజ్ఞానం అటించండి, జీవుడు బ్రహ్మంలో ఐక్యం అవటం అటించండి, కనీసం మనకు మనస్సు తెలుస్తుంది కదా, దీన్ని ప్యూరిఫై చేయడానికి కూడా ఎంత కొంత ఎఫర్ట్ చేయాలి, కృషి చేయాలి, శ్రమ చేయాలి, పరిశ్రమ చేయాలి. ఆ పరిశ్రమ లేకపోతే మనస్సు కూడా ప్యూరిఫై కాదు అని చెప్పడం కోసం నేను చెప్తాను. మనస్సును గమనించు, నీ మనస్సులో ఏం జరుగుతుందో నేను తెలియాలి. కొంతమంది అంటే ఉంటారు మాకేం భయం లేదని అంటారు. వాళ్ళకి భయం మామూలుగా కాన్షియస్ మైండ్లో భయం లేకపోవచ్చు, సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళకు కూడా భయం ఉంటుంది. కొంతమంది మాకు భయం లేదు భయం లేదు అంటారు, అంటే వాళ్ళకి ఉందని అర్థం. నిజంగా భయం లేని వాళ్ళు భయం గురించి వాళ్ళకి ఏం తలంపు రాదు, వాళ్ళకి లోపల అలాగే మాకు అవసరం లేదని అనుకుంటాం. కాన్షియస్ మైండ్లో అవసరం లేకపోవచ్చు, సబ్ కాన్షియస్ మైండ్లో అవసరం ఉండొచ్చు. అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే, నువ్వు సాధన చేయగా చేయగా నీకు బలహీనత ఏమున్నాయో నీ మనసు నీ బుద్ధికి చూపించి వాటిని తొలగించడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఏ బలహీనతలు మనకు ఉన్నాయో మనకు తెలియకపోతే వాటిని తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయలేము. అవి మనకి తెలియచేస్తాడు, మన సహస్రానికి బలహీనతలంటే అందించి దాన్ని తొలగించడానికి మన శక్తి కూడా పరమేశ్వరుడు ఇస్తాడు. ఆయన స్మరిస్తుంటే అది ధ్యానం చేస్తూ ఉంటే నీ మనస్సును గమనించి నువ్వు దానికి దూరంగా ఉండదు, నువ్వు మనసుకి దూరంగా ఉండాలి, మనసుకి దూరంగా ఉండాలి. అంటే రోడ్డు మీద ఎలా మనుషులు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం, అన్ని పట్టించుకోం. నీ మనసులో అనేక అంశమైన యూస్లెస్ థాట్స్ అనేది వస్తూ ఉంటాయి, అట్లా దూరంగా ఉండాలే, వాటిని పట్టించుకోవద్దు. నీకు పుణ్యం సంపాదించేది మనస్సే, పాపం సంపాదించేది కూడా మనస్సే. గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పాడు మనస్సు గురించి, నీ మనసు నీకు స్వాధీనం లేదనుకో, నీతో ఉన్న బంధువులు నీకున్న స్నేహితులు నీ సంపదలు నీకు సుఖాన్ని ఇవ్వడం, నీ మనస్సు నీకు స్వాధీనంలో ఉంటే బయట శత్రువులు కానీ బయట నేను చూసి అసూయపడే వాళ్ళు కానీ నేను చెప్పాను, నిన్ను టచ్ చేయాలి. నీ మనసుని కంట్రోల్ లేనప్పుడు ఎవరు నేను సుఖపెట్టారు? నీ మనసును కంట్రోల్ ఉన్నప్పుడు ఎవరెవరైనా నీకు దుఃఖం తీసుకురావాలని అనుకున్నా దీన్ని చూసి అసహ్యపడేవాళ్ళు కానీ నేను శత్రువులు కానీ నేను దుఃఖాన్ని తీసుకురావాలి. ఈ రహస్యం అంతా మనసులో ఉంది. అంటే నీ మనసును జాగ్రత్తగా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటాం. మనం రోజు రెండుసార్లు స్నానం చేస్తాం. చాలామంది రోజుకు రెండుసార్లు చేస్తారు, ఉదయం చేస్తారు, సాయంత్రం చేస్తారు. మన శరీరానికి ఏ విధంగా అయితే రోజుకు రెండుసార్లు స్నానం చేస్తామో ప్రతిరోజు మన ఆలోచన తీరు, మన ఆలోచన రీతి, ఆలోచన పోక, ఏ రోజు కాలేదు మన మనసు ఎలా ఆలోచిస్తుంది, ఇంటిపోతుంది, అని ఏ రోజు మన శరీరానికి ఏ విధంగా అయితే స్నానం చేస్తామో ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు, మనసులో ఏం జరుగుతుందో అసలు దాని దాని పోక మనం చూస్తున్నారు. ఇప్పుడు మన ఇల్లు ఎలా దిగుందా, ఏం దిగుందా, దిగిపోవాలా, ఏం ఇలా చూస్తాం కదా, ఆ ఇల్లు చూసుకుంటా ఉంటాం, ఒళ్ళు చూసుకుంటా ఉంటాం, దాంతోపాటు మనసును కూడా చూసుకోమని చెప్తున్నారు. నీ ఒళ్ళుని ఎలా చూసుకుంటావో, నీ ఇల్లు ఎలా చూసుకుంటావో, నీ మనసును చూసుకో. నీ ఇంట్లో కొంతమంది మీరు సుఖంగా ఉన్నారనుకోండి, మిమ్మల్ని చూసి వాళ్ళకి ఏం చేయాలి, సుఖంగా అంత శాంతిగా ఉండటమేంటి, అంత సుఖంగా ఉండటమేంటి, మనం ఎలా ఉంటామేంటి అనుకుంటారు కొంతమంది. అది కూడా తక్కువ సమాజం. కొంతమంది మనం ఎవరికి ఆనందం ఇవ్వక్కర్లేదు, వాళ్ళ ఆనందంగా ఉంటే మనకు ఉద్యోగం వస్తుంది, చెరగబడతా ఉంటాం. అంటే మనకి మానసిక ఆరోగ్యం లేక అటువంటి బలహీనతలు మనలో కలుగుతూ ఉంటాయి. మనం ఎక్కడ వాళ్ళకి శాంతి ఇవ్వక్కర్లేదు. శాంతి వాళ్ళకి మనకు శాంతి ఇవ్వలేకపోయినా, ఆనందాన్ని ఇవ్వలేకపోయినా, వాళ్ళందరూ వాళ్ళ ఆనందంగా ఉండి శాంతిగా ఉంటే మనకు అసూయ వస్తుంది. మనం చూడండి అంత ఆనందంగా ఉంటున్నారంటే అంత శాంతిగా ఉంటారు. మనకు ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది, మీకు ఇటువంటి పరిచయం పెడతారో మనకు తెలియకుండా మీరు మైండ్లో ఉంటారు. అవి తొలగించుకోవడానికి ప్రయత్నించారు. ఇందుకు డిసి చేసి తెలుసుకో, దాన్ని తొలగించుకోవడానికి మీరు ప్రయత్నించారు. అదే బయటలో ఒక మాట ఉంది, ఈ శరీరం నుంచి ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాం, శ్మశానం వరకే శరీరం వస్తుంది, మరీ వరకు శరీరం వస్తుంది. శరీరానికి మరణించిన తర్వాత, శరీరం మరణం చేసిన తర్వాత మీకు కూడా నీ మనసు వస్తుంది. ఈ బయటతో చెప్తారు అంటే ఇవాళ పచ్చగా ఉండి రేపు వాడిపోయి శరీరాన్ని తీసుకునేంత శ్రద్ధ కూడా నీ మరణానంతరం కూడా నీ కూడా వచ్చి నీ మనసు గురించి నువ్వు శ్రద్ధ ఏమైనా తీసుకోవద్దు కదా. అంటే మనసు ఫీల్ఫ్ అవుతుంటే ఆత్మజ్ఞానం వచ్చి మన భరిస్తుంది, ఆత్మశాంతి వచ్చి మన భరిస్తుంది. కొంతమంది మాకు శాంతి లేదు అంటారు. సర్వసాధారణ ఇదే సమాజంలో కంప్లైంట్, మనకి శాంతి లేదంటే లోపల అహంకారం ఎక్కువగా ఉంది, మమకారం ఎక్కువగా ఉంది. ఈ మధ్య నాకు తిరువనమరేలో అక్కడ అన్నారు, నాకు శాంతి ఉండటం లేదు. నీకు శాంతి లేకపోవడం భౌతికంగా నీకు ఏం రూపు లేవయ్యా, నీ కుటుంబం అంటే నీకు మమకారం, నీకు ఏమనుకుంటుంది ఎలా చెప్తుంది, నీ కుటుంబం అంటే నీకు ఎప్పుడైతే మమకారం, మమకారం అని నీకు అశాంతి వస్తుంది, భౌతికంగా నీకు ఏం రూపు లేదని చెప్తాను. నీ అశాంతి ఉంటే డిసీజ్, నీ కుటుంబం అంటే ఎప్పుడైతే మమకారం, ఆ మమకారం నీకు అశాంతి వస్తుంది, ఆ మమకారం వల్ల నీకు అశాంతి వస్తుందన్న సంగతి నీకు తెలియటం లేదు, అది ఉంటే నీకు. మనకి అహంకారం ఎక్కువగా ఉందనుకోండి, మమకారం ఎక్కువగా ఉందనుకోండి, ఉండేటప్పుడు మనిషి కూడా నీరు ఇచ్చినట్టు అశాంతి కూడా పెరిగిపోతాం. తర్వాత మనకు అహంకారం తగ్గుతుందనుకోండి, మమకారం తగ్గుతుందనుకోండి, దాంతో కూడా అశాంతి కూడా తగ్గుతుంది. మమకారం తగ్గుతుంటే అశాంతి తగ్గుతుంది, మమకారం పెరుగుతుంటే అశాంతి పెరిగిపోతూ ఉంటుంది. అది ఎందుకు మనకి అశాంతి వస్తానని మనకు తెలియదు, ఆ కారణం తెలియదు. విద్రోహాలు ఎవరు మిమ్మల్ని పలకడం చెప్పకపోతే మీకు దుఃఖం ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళు పలకడం చెప్పకపోతే మీకు దుఃఖం వచ్చేస్తుంది, అది మన కారణం కాకపోతే. మీరు ఇంటికి వెళ్తారనుకోండి, మీ ఎవరిలో పలకరించకపోతే మీకేం దుఃఖం ఉండదు, మీ ఇంటికి వెళ్ళారు, మీ అబ్బాయిలు, మీ మనవలు, మీ భర్త మిమ్మల్ని పలకరించడం కూడా మీకు దుఃఖం వచ్చేస్తుంది, అది మన కారణం. అంటే మానవుడి దుఃఖానికి కారణం ఎక్కువ నమ్మకారం. ఇతరులు ఎవరు మనం మాట్లాడాలనుకుంటున్నా అనుకున్నాము, మనకి ఏకాంత వాసం వస్తుంది. చెట్టు ఏకాంత వాసం లేకపోతే సహా వాసం, ఇంకా ఏకాంతంగా ఉంటే మంచిది, సాధన బాగా సాగుతుంది. లేకపోతే సహవాసం, మీకు ఏకాంత వాసం కుదరకపోతే సహవాసం, ఇప్పుడైనా మధ్య మధ్యలో ఉపవాసం. ఇంట్లో మాత్రం బహు జాగ్రత్తగా ఉండాలి మనం చెప్తారు. అంటే ఉపనిషత్తు కూడా ఏమని చెప్తుందంటే ఆహారంలో సూక్ష్మ అంశం వల్ల మైండ్ తయారు. ఈ మధ్య నేను బుద్ధిలాగా చెందాం, అంటే సరసాన్ని చాలామంది కారం తక్కువ చేసుకుంటారు, చాలా కుటుంబాలు అవి విడిపోతారు. అది తిండి బాగున్నాయి, కూరలు బాగా ఉన్నాయి, చాలా కుటుంబాలు అవి విడిపోతారు, కారం చాలా తక్కువ చేసుకుంటారు. మీరు కారం తక్కువనే వాళ్ళని చెప్పకూడదు, వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ చాలా బాగున్నాయి. దేహం చనిపోయిన తర్వాత దీనికి అన్నం అక్కర్లేదు, దేహం చనిపోయిన తర్వాత దేహానికి అన్నం అక్కర్లేదు. దేహం ఈ భూమి మీద చిగుతున్నప్పుడు, ఈ దేహంలో జీవులు ఉన్నప్పుడు దీనికి అన్నం కావాలి. ఈ సాధ్యం అంతవరకు ఈ పోషణ విషయంలో మనం ఇతరుల మీద ఆధారపడతాం. ఇతరుల మీద ఆధారపడుతూ బానిసత్వం వస్తుంది. పురుషుని గీతలు ఎలా చెప్పారంటే ఈ పోషణకు సంబంధించినంత వరకు, నీ బాడీ మెయింటెనెన్స్ సంబంధించినంత వరకు సాధ్యమంతరకు ఇతరుల మీద ఆధారపడద్దు. నీ ఎంతటి మీద కృషి చేసుకుని నీ బాడీ మెయింటెనెన్స్ ఎంతవరకు ఒక అవసరం అంతవరకు కృషి చేసుకుని మిగతా కాలాన్ని నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని చెప్పారు. ఇష్టాలు మన మనసులో ఉన్నాయి, అయిష్టాలే మన మనసులో ఉన్నాయి. నువ్వు ఉదయం మొదలు సాయంత్రం వరకు ఇష్టాలు సంపాదించుకోవడం, అయిష్టాలను వెళ్తుంటే ఈ రెండే పడమని కాదు. ఏదైనా ఇష్టంగా వస్తుంటే దాన్ని సంపాదించడం, మనకు అయిష్టంగా ఉంటే దాన్ని గింకేయటం, అయిష్టాన్ని డబ్బులు రాకుండా చూసుకోవడం, ఇష్టాన్ని పడడం. ఇష్టం అయిష్టం రావడం ద్వేషం. ఈ మనస్సు ఎప్పుడు పూర్తిగా కనిపించదు. ఎప్పుడు ఉండే ఇష్టంగా ఉంటుంది, అది అయిష్టంగా ఉంటుంది. కొంతమంది ప్రేమిస్తే అతిగా ప్రేమిస్తారు, లేకపోతే అతిగా అసూయపడతా ఉంటారు. ఆ రెండు ప్రమాదం, మంచి మార్గం మంచిది. ఎప్పటికప్పుడు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోవడం మంచిది. అతివైపు ఎక్స్ట్రీమ్స్ కలపడం కంటే మధ్య మార్గంలో మనం ప్రయాణం చేయడం మంచిది. భగవంతుడు మనకు మెదడ కూడా ఇచ్చాడు, ఆ మెదడుని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, ఆలోచించాలి. ఆలోచన కూడా అమృతంతో సమానం. మనం మాట మాటకి ఉద్దేశపడుతుంటే మనం నష్టపోతాం జీవితంలో. నువ్వు దానికి దూరంగా ఉండాలి. నీ మనస్సుకే నీ నీ లోపల ఉన్న ద్వేషానికి, నీ లోపల ఉన్న రాగానికి, నీ లోపల ఉన్న ఇష్టాయిష్టాలకి, నీ లోపల ఉన్న బలకీలకి నువ్వు దూరంగా ఉండవలే. ఇంకే ఉండని వాటిని గమనించకపోతే అవి ఎందుకు నిజాలు పోతాయి. నువ్వు దేహాన్ని అనుకున్నా నువ్వు దేహం కాదు, నువ్వు మనస్సు అనుకున్నాను నువ్వు మనస్సు కాదు. రమామహర్షి గారు టీచింగ్ రెండు మొక్కల్లో చెప్పాలంటే ఏం లేదు, రెండు మొక్కల్లో చెప్పాలని లేదు. ఎంచేపు శరీరాన్ని మనస్సులేని శరీరాన్ని, మనస్సులేని శరీరాన్ని మనస్సుని దాని పొంగ నమ్మకంగా చూసుకోమంటాడు. మనస్సు శరీరం, మనస్సు శరీరం, దాన్ని మీ వ్యవహారంలో దాన్ని ఎంటర్ రాకుండా చూస్తాం. మీకు ఒకలాంటి ఇష్టం లేదనుకోండి, ఒకసారి అతను మాట్లాడుతూ ఉన్నాను, అప్పుడు ఈ మనస్సు ఏమవుతుందంటే మీ స్వాధీనంలోకి రావటం ప్రయత్నం. ఈ మనస్సు ఏ పనైతే చేయొద్దంటే ఆ పని చేస్తూ ఉన్నాడు. ఒకసారి మీ పక్కన కూర్చున్నారనుకోండి, ఎవరితో అతను మాట్లాడొద్దని చెప్పినానుకోండి, మీ మనస్సు అతను మాట్లాడండి, మనసులో ఉన్న విషయం పోతాం. మీకు ఏదైనా అవమానం కలిగింది అనుకోండి, అవమానం కలిగించలేదు అనుకోండి, ఆత్మజ్ఞానం కాదు. బహుమానాలైనా అవమానాలైనా సత్కారాలైనా ఇవన్నీ మనస్సుకి వేయడానికి బియ్యం బాడీ మైండ్ ఎంటర్ అవమానం దానికే, సత్కారం కూడా దానికే. ఈ బాడీ మైండ్ ఎంటర్ అవుతాయి, దానితో మీకు తెలుస్తుంది వస్తుంది. మనం ఏం చేసి ఎన్ని జనపెట్టినా ఈ మూడు గంటల మధ్యలో తిరుగుతూ ఉంటాను. బియ్యం మైండ్ బాడీ మైండ్ ఎంటర్ ఇంటి మధ్యలో తిరుగుతూ ఉంటాం. మనం ఇలా చదువుకుంటాం, ఇలా వింటున్నాం, ఇది జ్ఞానం సంపాదించుకుంటున్నాం, యూనివర్సిటీకి వెళుతున్నాం, కాలేజీకి వెళుతున్నాం, ఈ పెద్ద పెద్ద సభలకు వెళుతున్నాం, వర్క్షాప్కి వెళుతున్నాం, ఎంతో జ్ఞానం సంపాదించుకుంటున్నాం, చెవులతో వింటున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, కళ్ళతో చూస్తున్నాం, ఎంతో జ్ఞానం సంపాదించుకుంటున్నాం. ఈ సంపాదించుకునే జ్ఞానం అంతా కూడా కేవలం దృష్టికి కేవలం ప్రభుత్వం ఈ నెలలతో పడతాం. ఈ జ్ఞానం సంపాదించుకుని దాని జాగ్రత్తగా అర్థం చేసుకుని అందులో మీకు నచ్చిన విషయాలు కొన్ని ప్రాక్టీస్ చేస్తంటే అది కొంచెం అనుభవంలోకి వస్తుంది. మీ అనుభవం ఆత్మజ్ఞానం సంపాదించబడదు. ఇలా కూర్చుని నేనేదో మంచి విషయాలు చెప్తాను అని వినేసి వెళ్ళిపోతాను అనుకోండి, అంత మాత్రం చేత లోపల హృదయంలో ఉన్న సుఖం, హృదయంలో ఉన్న శాంతి, ఆ హృదయంలో ఉన్న కాంతి నీకు అందరు ఇంకే బుద్ధి వికసిస్తుంది అంటారు. అయితే నీ బుద్ధి వికసించి ఇది నాకు మంచిది, ఇది నాకు శ్రేయస్థిస్తుంది అని నువ్వు అనుకున్నప్పుడు దాన్ని ఎంతవరకు నువ్వు ప్రాక్టీస్ చేస్తే అది హృదయంలో దొరుకుతుంది. అది ప్రాక్టీస్ చేయడం నీకు బుద్ధికి అంతర్దృష్టి కలుగుతుంది. నీకు తెలిసిన మంచిది, నువ్వు అర్థం చేసుకున్న మంచిది, నువ్వు చదివిన మంచిది, నువ్వు శ్రవణం చేసిన మంచిది, ఈ వాటితో నువ్వు మాట్లాడినటువంటి మంచిది ఎంతో కొంత నువ్వు ప్రాక్టీస్ చేస్తే అది హృదయంలో దిగుతుంది, హృదయంలో ఆనందం నీకు తెలుస్తుంది. అది మనం ఏమి ప్రాక్టీస్ చేయమనుకోండి, మీరు విని ఊరుకుంటాం అనుకోండి, చదివి ఊరుకుంటాం అనుకోండి, అది బుద్ధికే పరిమితం. కానీ అది హృదయానికి అందరూ బుద్ధంగా ఉన్న సుఖానికి స్వామివారు ఆచార్య స్వామి వారు అద్వైత సిద్ధాంతము కొన్ని మాటలు అద్భుతమైన మాటలు చెప్తారు. జ్ఞాన స్వరూపుడు, విద్యాస్వరూపుడు, మనకు తెలియజేసే తలకాయలు ఉంటాయి. ఆచార్య స్వామి వారు తలకాయ మరియు కాళ్ళ వరకు ఉంది తెలియదు అంటాడు. అద్వైత సిద్ధాంతంలో చెప్తాడు, ఈ మూడు ముక్కులు నాకు నా మనస్సును చాలా ఆహ్లాదకరం కల్పించింది. కొండ మట్టి, కొండ ఏంటి మట్టి, కానీ మట్టి మట్టి కొండ కాదు. స్వామివారు చెప్తున్నారు అంటే ధ్యాన విషయం చూసి అంటే మనకు అర్థం కోసం, సబ్జెక్ట్ అవగాహన చేసుకోవడం కోసం. కొండ మట్టి కానీ మట్టి మట్టి కొండ కాదు. పాము కాదు కానీ తాడు పాము కాదు. నీకు ఒక తాడు పాము కింద కనిపించు, ఆ పాము ఎవరు తాడు, ఆ పాము ఎవరు తాడు కానీ తాడు మటుకు పాము కాదు. జగత్తంతా ఈశ్వరుడే. ఈ మన కళ్ళ కనిపిస్తున్నటువంటి సృష్టి అంతా కూడా ఎవరు? ఈశ్వరుడే. జగత్తంతా ఎవరు? ఈశ్వరుడు. కానీ ఈశ్వరుడు మనకి జగత్తు కాదు. నీ కళ్ళ కనిపిస్తున్నటువంటి కరువులు అంతా కూడా, ఈ క్లియర్ ఇరిగేషన్ అంతా కూడా, ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ ప్లానెట్, ఈ భూమి అంత మొత్తం అంతా కూడా ఇదంతా భగవంతుడే. ఈ సృష్టి అంతా భగవంతుడే. కానీ భగవంతుడు మనకి సృష్టి కాదు. పాము తాడే, కానీ తాడు మటుకు పాము కాదు. పర్వతమైన జాగ్రత్తగా అలాగే కొండ మట్టి కొండ, కానీ మట్టి మట్టి కొండ కాదు. ఈ ప్రపంచం అంతా భగవంతుడే. కళ్ళ కనిపిస్తున్న ఈ ప్రపంచం అంటే కూడా భగవంతుడే. కానీ భగవంతుడు మట్టికి ప్రపంచం కాదు. అదే సిద్ధాంతం ఈ ఇప్పుడు చోట ప్రతిపాదిస్తారు స్వామి వారు. ఈ భాగం గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మనకి విశేషకాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఎవరైనా మనం తమ్ముడితే సంతోషిస్తాం, మనం ఎవరైనా విమర్శిస్తుంటే దుఃఖపడతాం. ఇది లోకానికి సంబంధించిన తెలుగు సుఖాలు, లేకపోతే సినిమాల సుఖాలు, లోకంలో ఉన్న సుఖాలు, ఈ సన్మాన పత్రాలు, ఈ సుఖాలు మనకు తెలుసు. కానీ అద్వైత సుఖం, అద్వైత శాంతి, అద్వైత అనుభవం రాకుండా మన అద్వైత సుఖం, కానీ అద్వైత శాంతి కన మనం మానవ చేసేది సంగీతం నేర్చుకున్న సినిమాకైనా ఆనందం కోసం. ఇప్పుడు ఈ మధ్య చాలా మంది తెలివిజనకు అంటి పెట్టుకుపోతున్నారు. ఏ క్యారెక్టర్స్ ఏంటని తెలివిజన్ అలా ఎవరికో ఏదో ఆనందం, ఆ తెలివిజన్ చూస్తాను తెలుగు ఆనందం. చివరికి అంతా దుఃఖం ఉన్న పరిణామం, దాని పరిణామంలో దుఃఖం కింద వచ్చేస్తుంది. కానీ మానవుడు చేసే ప్రతి పని ప్రతి పని ఆనందం కోసం చేస్తాడు. కానీ ఆనందం ఎక్కడ వాడికి తెలియదు. ఆనందం ఎక్కడ ఉంది? భగవంతుడిలో ఉంది. అంచేత ఆయన తెలుసుకుంటే మన ఆనందాన్ని పొందుతాం. అది ముందు మన వివేకంతో ముందు దాన్ని డిస్క్రిమినేషన్ అవసరం. మనం ఏ పని చేసినా ఆనందం కోసం చేస్తాడు. ఆ పనిలో వాడు ఆనందం రాకపోవచ్చు, వస్తుందని చేస్తాడు. ఇప్పుడు సంపద వాడు భగవాన్ దగ్గరికి వచ్చినట్టు లేదు, అప్పుడు సంపద రావచ్చు అంటే బాగా ధనం ఉంది ఆవిడ దగ్గర, బాగా ధనమాది ఉంది, ఆవిడ సంపన్న రావాలని పేరు పెట్టాడు ఆవిడ. ఆ సంపద వాడు భగవాన్ దగ్గరికి వచ్చింది, సుమేగా భగవాన్ వాడి దగ్గరికి నమస్కరించాడు. పోయిన మాకు మా హస్బెండ్ని మా పిల్లల్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆ సంపన్న వాళ్ళు ఏమంటున్నాయి, భగవంతుడు ఏం చూస్తానంటే ఇదివరకు పూర్వం మీ దగ్గరికి నమస్కారం వచ్చాను, అప్పుడు మా హస్బెండ్ని మీ దగ్గరికి తీసుకొచ్చాను, మా పిల్లల్ని కూడా మీ దగ్గరికి తీసుకొచ్చాను. వచ్చాను కానీ వచ్చాను మీ దగ్గరికి వచ్చాను కూర్చున్నాకని నాకు సంతృప్తి అవ్వలేదు. మా హస్బెండ్ని మా పిల్లలకి వాళ్ళకి అన్నాలు పెట్టి స్నానాలు చేయించి వాళ్ళ అవసరాలు ఎంతో తీర్చడంతో సరిపోయింది. కానీ మిమ్మల్ని మిస్ అయిపోయింది. ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ అసలు నేను ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని ఎంజాయ్ చేసేవాడు ఆరు గొడవలు సరిపోయిన కాదు. మా అబ్బాయిని సదరించడం, ఆయన మంచిని లేవడం, ఆయన అన్నం పెట్టడం, లేదంటే భక్తులు చేయటం, మా పిల్లలకి స్నానాలు చేయించడం, ఈ గొడవ వచ్చిందేమో, ఈ ఆశ్రమం ఏమో దర్శనానికి వచ్చాను, ఆయన సంతృప్తితో నాకు సరిపోయింది. ఆయన సభ్యులు ఇంటికి ఎలా సవరిస్తున్నారో ఇక్కడ ఆడపడి ఈ ఆశ్రమం కూడా సవరించి మిమ్మల్ని మిస్ అయిపోయాను. ఇక్కడికి వచ్చిన భక్త కూడా ఎక్కడ కూడా అయితే మీరు ఎలా మాట్లాడపడుస్తున్నారు. రావటం వచ్చాను, మా అభిమానితో వచ్చాను, పిల్లలతో వచ్చాను, లాస్ట్ అయ్యి కానీ మిమ్మల్ని మిస్ అయిపోయాను. ఎవరిని మిస్ అయిపోయారండి? భగవాన్ని మిస్ అయిపోయారు. అది నేను చేసిన పొరపాటు. ఎవరికి సంపన్నరాలు చెప్తాను, మా ఆయన పిల్లలకి సౌలభ్యం సరిపోయింది. అది ఇంటికొచ్చాను, వచ్చిన పని మర్చిపోయాను. అది టైంకి ఫోన్ చేశారని వాళ్ళు అడగకపోతే వాళ్ళ కోపాలు. అది వీటితో సరిపోయింది నాకు అని భగవంతుడు చెబుతున్నాడు. అంటే నేను మిమ్మల్ని మిస్ అయిపోయాను అంటే నేనే మిమ్మల్ని మిస్ అయిపోతున్నాను నాకు తెలుస్తాను. అంటే ఎప్పుడు రెండు రోజులు ఒక రోజు నుండి తిరిగి వెళ్ళిపోయాను. నేను ఒక రెండు రోజుల నుండి నేను తిరిగి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చింతించాను, బాధపడ్డాను, ఎందుకు పని మర్చిపోయాను. ఇంటికి వెళ్ళి చింతించాను, బాధపడ్డాను. అంటే ఈసారి మధ్య పోరాడి ఎక్కడ చేసుకురాలని మా ఆయన కానీ పిల్లలను కానీ ఈ రెండోసారి వచ్చినప్పుడు బట్టి మా ఆయన పిల్లల్ని కూడా వేసుకురావాలి. వేసేటంటే ఆయన మళ్ళీ వచ్చేటప్పుడు సరిపోతామని అటువంటి కూడా తీసుకొస్తుంది. ఈసారి మీ సమయంలో నిశ్చలంగా నిశ్చలంగా నిర్మలంగా కొంతకాలం గడిపి పోదామని వచ్చాను అంటారు మీ సంపాదన. అంచేత నిశ్శబ్దంగా నిర్మలంగా ఎంత కూర్చోడానికి వచ్చానంటే కాలక్షేపం కాదు, నువ్వు దైవం పొందటానికి, జ్ఞానం పొందటానికి. అది అటు నెగిటివ్గా చెప్పవలసిన మాటలు చెప్పేస్తాను, ఇటు పాజిటివ్గా చెప్పడం చెప్పవలసిన మాటలు కూడా చెప్పేస్తాను. ఎస్ అనే మాట ఎస్ అని చెప్పాలి, నువ్వు అనే మాటలు నువ్వు చెప్పేయాలి. ఎస్ అని చెప్పేదానికి ఎస్ అని చెప్పాలి, నువ్వు అనే దానికి నువ్వు అని చెప్పాలి, నువ్వు అనే దానికి ఎస్ అని చెప్పేస్తాడు. జరుగుతుంది మనం తప్పని వెళ్ళి అంటే నేను మిమ్మల్ని ఎంజాయ్ చేసే శక్తి నాకు లేదు, మీరు టీచింగ్ ఎంజాయ్ చేసే శక్తి లేదు, ఆ శక్తిని కూడా మీరు ప్రసాదిస్తారని ఆ ఉద్దేశంతో వచ్చాను. మిమ్మల్ని ఎంజాయ్ చేసే ఎడ్యుకేషన్ నాకు లేదు, మిమ్మల్ని ఎంజాయ్ చేసే ఎడ్యుకేషన్ నాకు లేదు కాబట్టి ఆ కొరత పూరించి ఆ ఎడ్యుకేషన్ నాకు ఎంజాయ్ చేసే శక్తిని కూడా మీరు ప్రసాదిస్తే, ఆ శక్తిని మీరు నాకు అనుగ్రహిస్తే, అంటే హృదయంలో మనకి శక్తి లేకపోతే, హృదయంలో జ్ఞానం కనుక లేకపోతే, హృదయంలో కనుక ధైర్యం కనుక లేకపోతే, మన హృదయంలో కనుక ఆత్మవిశ్వాసం లేకపోతే అన్ని రంగాల్లోనే తెలియదు. కంప్లీట్ గా భౌతికం ఇవ్వడం పరం అన్ని రంగాల్లోనే తెలియదు. మన మీద మనకు విశ్వాసం లేకపోతే, మనం చేస్తున్న పని మీద మనకు నమ్మకం లేకపోతే, అయితే హృదయంలో నాకు ఆత్మవిశ్వాసం లేకపోతే, నేను చేస్తున్న పని మీద నాకే నమ్మకం లేకపోతే, దానివల్ల ప్రయోజనం లేకపోతే, దానివల్ల ప్రయోజనం లేదు. నా హృదయంలో శక్తి ఉన్నప్పుడు కదా నా ప్రభావం ప్రపంచం మీద పడింది, నేను ఏదైనా ప్రపంచానికి ఏదైనా చేయగలిగేది. మిమ్మల్ని కనీసం ప్రపంచం మాట అడ్డించండి, మిమ్మల్ని ఎంజాయ్ చేయగలనా, నేను మాట ఎంజాయ్ చేయగలనా, మీరు మీ హృదయ సౌందర్యాన్ని ఎంజాయ్ చేయగలనా, నాలో ఎంత కొంత శక్తి ఉండాలి, ఆ శక్తి లేకపోతే ఎంజాయ్ చేయగలను, ఆ శక్తిని మీరు ప్రసాదిస్తారని దయ నుంచి, నా పట్ల దయ నుంచి ఆ శక్తిని మీరు ప్రసాదిస్తారని మా ఆయన్ని కూడా తీసుకురాకుండా, పిల్లలను తీసుకురాకుండా నేను ఒంటరిగా వచ్చాను. ఓపెన్ మైండ్తో చెప్తాను, అంతమంది ఏం చెప్తున్నారో చక్కగా చెప్తారు. ఓపెన్ మైండ్ కొన్ని దృష్టిని ఏం చేసి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అందుకని మనం ఏదైనా చెప్తారు ఓపెన్ మైండ్తో వింటారు. మనం ఏదైనా చెప్పామనుకోండి వాళ్ళు ఓపెన్ మైండ్తో వింటారు, వాళ్ళు ఎవరు ఏమైనా పరిష్కారాలు ఉంటే మనకు చెప్తారు. మనం చెప్పేది వాళ్ళు ఓపెన్ మైండ్తో వింటారు, కానీ వాళ్ళు మనకి ఏదైనా పరిష్కారం చెప్పేటప్పుడు కూడా ఓపెన్ మైండ్తో చెప్తారు. అంటే ఆ మనసుగా విశాలత్వం లేనప్పుడు, ఆ వైశాల్యం లేనప్పుడు దాని దానివల్ల మనకు నోబుల్ థాట్స్ ఏం కావు. మనసు ఎంత విశాలమైతే, మన ఉదయం ఎంత వైద్యం అయితే అది నోబుల్ థాట్స్, ఆ నోబుల్ జంతువులు, ఆ జంతువులు నేస్తాం మన కోసం. భగవంతుడు లేడని అనుకోండి మీరు ఉదాహరణకి, కానీ ఆలోచించి మీరు దేశం గురించో సమాజం గురించో ప్రపంచం గురించో ఆలోచిస్తూ ఉంటారు అనుకోండి, మీకు తెలియకుండా మీరు ఉదయం చాలా విషయాలు చాలు. ఆ ప్రేమోక్షం అక్కర్లేదు, ఆయన అనిపిస్తాను. నా మనస్సు, నా మనసులోని ఘర్షణ, నా మనసులోని కాన్ఫ్లిక్ట్, నా మనసులో ఉన్న స్ట్రగుల్ మీకు చెప్తున్నాను, నా మనసులో ఉన్న వేదన ఆ ఘర్షణ చెప్తున్నాను. నా మనసులో ఘర్షణ జరుగుతాను, ఆ ఘర్షణ చెప్తున్నాను మీకు. కానీ నిజంగా నాకు ఇది చాలని మీరు చెప్తున్నాను అంటే అది నిజమని మీకు నేను చెప్పటం లేదు. ఒకవేళ మీరు చెప్పినట్టుగా వచ్చేస్తే సరే సరే, మీరు వచ్చేస్తే నాకు మటుకు భక్తి చాలు, అప్పుడే మోక్షం అవుతుంది. ఎక్కడో దూరానికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడో దూరానికి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ తిరిగి రావచ్చుంది రాకపోవచ్చు, తిరిగి నేను ఎవరికి నేను రావచ్చుంది రాకపోవచ్చు, కానీ మీ పట్ల నాకున్న భక్తి కానీ, నేను మీ పట్ల నాకున్న విశ్వాసం కానీ అది చెడిపోకుండా చూడండి, అంటే తాచబడకుండా చూడండి, అది నాకు అభివృద్ధి లేదు చూడండి. ఈ రోజున ఈ నాటికి మీ మీద నాకు ఎంత భక్తి ఉందో ఆ భక్తి చెదిరిపోకుండా, అది కదిలిపోకుండా, కదిలిపోకుండా మీరు చూడండి, ఆ భక్తిని మీరు చూడండి, అది సడలకూడదు. నాకంటే ఎంతైతే భక్తి ఉందో ఈ భక్తి అభివృద్ధి అవ్వాలని సడలకూడదు, కండకూడదు. అంటే మీరు మీ శరీరం ఎక్కడ ఉన్నా, నా శరీరం ఎక్కడ ఉన్నా, కొంచెం దూరం భౌతిక మీద ఎంత దూరంగా ఉన్నప్పటికీ నా భక్తి సడలకుండా, మీ మీద నాకున్న విశ్వాసం సడలకుండా మీరు చూడాలి. అంటే ఆ భక్తి చెడిపోకుండా ఉండాలంటే లోపల నాకు బలం ఉండాలి. నాకు సొంత బలం లేదు, నాకు సొంత బలం లేకపోతే నా భక్తి చెదిరిపోతూ ఉంటుంది. అంటే నాకు ఈరోజు కొంత సొంత బలాన్ని కలగజేయండి, ఎందుకు కొంచెం నా భక్తి చెదిరిపోకుండా ఉండటం కోసం. మీరు ఎక్కడో అద్వైతానుభవం అంటున్నారు, అరే మీరు అంటున్నారు, ముందు అసలు నా భక్తి చెదిరిపోకుండా చూడండి, నా భక్తి సడలపోకుండా చూడండి, అది తగ్గిపోకుండా చూడండి. సొంత బలం వస్తేనే కానీ నాకు భక్తి నిలబడదు, నాకు భక్తి నిలబడదు. ఆ బలానికి మీరే ప్రసాదించండి. భక్తి అభివృద్ధి పొందాలని అడుగుతున్నాను, అడగటానికి నా అహంకారం సరిపోతుంది. భవిష్యత్ అభివృద్ధి పొందాలని మీరు నన్ను అనుగ్రహిస్తున్నారు కాబట్టి ఈ అభివృద్ధి ఈ వాంఛ నాకు కలుగుతుంది. కానీ మీ అనుగ్రహం నాకు లేకపోతే ఆ వాంఛ కూడా కలగలేదు. అంటే లేకపోతే చెప్తాను, న్యాచురల్గా చెప్తాను, నార్మల్గా చెప్తాను. కొంతమంది పౌడర్ రాసుకోకపోయినా, స్టిమ్ రాసుకోకపోయినా, పెద్ద ఖరీదు అయినా, బట్టలు కట్టుకోకపోయినా చాలా అందంగా ఉంటారు. వాళ్ళు చెప్పి సబ్జెక్ట్ కూడా అలాగే చెప్తాను, చాలా అందంగానే చెప్తాను. ఏదో భక్తి అభివృద్ధి పొందాలని కోరుకోరు, మీ అనుగ్రహం వల్ల నాకు ఇది కలుగుతున్నాము, లేకపోతే అభివృద్ధి పొందాలి, భక్తులు అభివృద్ధి పొందాలి అనేటువంటి కోరిక నాకు ఎందుకు కలుగుతుంది, అది మీ అనుగ్రహిస్తున్నారు. కానీ మీ అనుగ్రహం లేకపోతే ఈ భక్తి మార్గంలో అభివృద్ధిలో రావాలనేటువంటి భాంచ కూడా నాకు ప్రయోజనం. అంటే మిమ్మల్ని నేను ప్రశ్నలతో విశదించను అనుమానాలతో వివరించండి. మాట నాటికి గంట గంటకి మిమ్మల్ని ప్రశ్నలండి, అనుమానాలకి అనుమానాలు నాటికి తీరు చేయండి, ఆ టైప్ తీరు చేయండి. మిమ్మల్ని వివరించండి, నేను మిమ్మల్ని వివరించను, సంభాషణ పొడిగించండి. ఈ మాట్లాడుతున్న మాటలు కూడా నా పొడిగించను. ఇక్కడ సంభాషణ ముఖ్యం కాదు, సంభాషణ ముఖ్యం కాదని నాకు తెలుస్తుంది. అంటే సంభాషణ అంటే ఆఫ్ చేస్తాను, కావాల్సిందే మీ అనుగ్రహం. డౌట్ అని చెప్పు, డౌట్స్ వస్తూ ఉంటాయి. సందేహించే వాడు లోపం ఉన్నప్పుడు సందేహాలు వస్తూనే ఉంటాయి. మిమ్మల్ని సందేహాలు అడిగి అడిగి సందేహించే వాడిని పొడిగించుకునే బదులు ఇవన్నీ ఆఫ్ చేసి మీ అనుగ్రహానికి పాత్రలు రావటం మంచిది. భవిష్యాన్ని ఆఫ్ చేసి మీ అనుగ్రహాలకు పాత్రలు రావాలని అనుకోవటం కూడా మీ అనుగ్రహమేనా? ఏం రాదు, చూపిస్తాను. సంపన్నరాలు బాగా మాట్లాడతాను. మీ అనుగ్రహం లేకపోతే సంభాషణ సంబంధించి మీ అనుగ్రహం పొందాలనేటువంటి డిజైర్ కూడా నాకు ఎవరైనా కాదు. మీ అనుగ్రహం నాన్నగా ఉంది, మీ అనుగ్రహం నాన్నగా ఉంది, కానీ మీ అనుగ్రహాన్ని ఆస్వాదించడానికి కూడా మీ అనుగ్రహం అవసరం. మీ అనుగ్రహం నాకు లేదనుకోండి, మీరు చెప్పే మాట టేస్ట్ లెస్గా ఉంటుంది. మీ అనుగ్రహం లేదనుకోండి, మీరు చెప్పే మాట టేస్ట్గా ఉంటుంది. టేస్ట్కి టేస్ట్ లెస్కి వాళ్ళు చాలా తేడా ఉంది. మీ మాట వింటున్నాను అయితే మీ అనుగ్రహం ఉన్నట్టు నాకు చూస్తాను, సరే అది ఆస్వాదించడం కూడా మీ అనుగ్రహం అవసరమే. దాని టేస్ట్ తెలియటానికి కూడా మీ అనుగ్రహం అవసరం. కొంతమందికి ఈ తెలుసు నాకు ఇది తెలియదని స్పష్టత ఉంటుంది. కొంతమందికి అది ఏం తెలియదని తెలుసు అనుకుంటారు. కొంతమంది నాకు ఎంతవరకు తెలుసు, ఎంతవరకు తెలియదంటే డిస్క్రిమినేషన్ ఉంటుంది. కొంతమంది అది ఇప్పుడు చెబుతుంది, నా వద్దంటే నాకు తెలుసు, నా పరిమితులు అంటే నాకు తెలుసు, ఎంతవరకు నేను మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడకూడదు అంతమంది తెలుసు. కానీ డైరెక్ట్గా మీ మాటను అర్థం చేసుకోవాలంటే ఎడ్యుకేషన్ నాకు తెలియదు. కానీ మీ అనుగ్రహం లేదు, ఎంత కొంత నేను చేసి చేస్తున్న సంగతి నాకు తెలుస్తుంది. ఇదంతా చూసిన తర్వాత, మీ మాటలు అర్థమైన తర్వాత, నేను ఇక్కడికి రావటం కూడా నా చెల్లించేటలో రాకపోయి మీ అనుగ్రహం అక్కడ వచ్చానని కూడా నాకు తెలుస్తాను. మీరు నాలుగు ఉన్నారు, మా ఆయనలో కూడా ఉన్నారు. మీరు నాలుగు ఉన్నారు, మా ఆయనలో లేకుండా ఉంటారా? నాలుగు ఉంది, మా ఆయనలో లేకపోతే మీరు భగవాన్ ఎలా ఉంటారు? అంటే మీరు నాలుగు ఉన్నారు, మా ఆయనలో ఉన్నారు. ఎందుకంటే నా అంటే నేను రాలేదు, సబ్ కాన్షియస్ ఏదైనా రావాలని కానీ కాన్షియస్ అంటే భయం కలిగి వచ్చేద్దామని కానీ ఉండే సబ్ కాన్షియస్ ఉంది. ఒకరోజు మా ఆయనలో ఉన్నారంటే సంపన్న గారు ఏం చెప్తారంటే, ఒకరోజు నా హస్బెండ్ ఏమన్నారంటే, నాకు రెండు రోజులు సెలవుంది, నీకు ఇష్టమైతే భగవాన్ ఎదురు చూసినా అన్నారు. అనిపించిన మా ఆయన కదా నువ్వు, నేను అమాయకురాలు అంటే బుద్ధిగా ఏమి చేయాలని అయితే మా ఆయన చెప్తాడనుకోదాన్ని. మా ఆయన రోజు ఏం చెప్తుంది కానీ లోపల మా ఆయన ఎవరు అనిపించింది, మళ్ళీ ముందు ఏం చెప్పింది, సబ్ కాన్షియస్గా నాకు నా కోరికలు పూర్తించడం కోసం, ఆ డిజైర్ని పూర్తించడం కోసం. నా కాన్షియస్ అంటే నాకు స్పష్టంగా తెలుసు, నాకు సబ్ కాన్షియస్లో ఉన్నటువంటి నా డిజైర్ని పూర్తించడం కోసం మా ఆయనలో కూడా నువ్వు ఉన్నావు కాబట్టి మా ఆయన నువ్వంటే పలికింది, కానీ మాటలు పలికినవాడు నువ్వే అని నువ్వు చూశాను నాకు తెలుస్తాను. అలా ఎవరన్నాడు, నువ్వే అన్నావు, ఇక మా ఆయన నోరు పడుతుంది అని ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తాను, ఇప్పుడు నేను చూశాను. మా ఆయన అలాగన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది, సంతోషం కలిగింది, ఆనందం కలిగింది, ఉబ్బుపోలేను. కానీ నాకు తెలుస్తుంది మా ఆయన లేదు, ఈ భగవాన్ ఆహ్వానించావు అని. మా ఆయన అలాగన్నప్పుడు అంటే నాకు డిజైర్ అండి, ఆ డిజైర్ అనుగుణంగా మా ఆయన మాట్లాడుతున్నాడు. మా ఆయన మాట్లాడినప్పుడు నేను ఎంతో సంతోషించాను, ఆశ్చర్యపడ్డాను. అంటే నా మనసులో తొంగు చూసి, నా మనసులో తొంగు చూసి చెబుతున్నాడు మా హస్బెండ్ అని నేను ఆశ్చర్యపడ్డాను. సంతోషం కలిగింది, ఆనందం కలిగింది, ఆ మాటకు ఉబ్బుపోయాను. ఆ మాటకు ఎవరు, మా ఆయన చెప్పిన మాటకు ఉబ్బుపోయాను. కానీ అదంతా కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారో చూసింది, మా ఆయన చేశాను గింజల మాటలు ఇవే, మా ఆయన అనేది ఇవే అన్నామని నేను చూశాను. అసలు ఇక్కడికి వచ్చే వరకు మా ఆయన అని ఇక్కడ పంపించాడనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి నేను చూశాక అనిపించి నువ్వేనా ఇక్కడ తీసుకొచ్చావని. నాకు నుంచి అట్టగల, మా ఆయనకి నుంచి అట్టగలని ఇక్కడికి వచ్చాను అనుకోవటం లేదు. ఇక్కడ తీసుకొచ్చింది కూడా ఇక్కడ తీసుకొచ్చింది కూడా అనుగ్రహమే. తెలియదు ఉండిపోయాను, తెలియదు సంతోషించాను, అదంతా ఇక్కడికి వచ్చాక ఇదంతా చేసిందంత నువ్వుగాని నా దాంట్లో ఒక బలవంత శక్తి నడిపిస్తాను. ఏ దేహం ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో, ఏ పని చేయాలో నీళ్ళు నన్ను కూడా ఒక బలవంత శక్తి నడుపుతాను. దానికి లోబడే ఉండగలరు, దానికి లోబడే ఉండవాలి. ఈ దేహం ఎక్కడ ఉండాలి, ఏ పని చేయాలి, ఎలా ఉండాలి. కొంతమంది ఏమనుకుంటున్నారంటే సన్యాసం తెచ్చుకుంటే మోక్షం వచ్చేస్తుందేమో, గృహస్థాశ్రమం ఉంటే మోక్షం రాదేమో అనుకుంటున్నారు. ఈ ఆశ్రమానికి మోక్షానికి ఏం సంబంధం? గృహస్థాశ్రమంలో ఉన్నా లేదా సన్యాసాశ్రమంలో ఉన్నా మైండ్, మన మైండ్కి ప్రిపరేషన్ ఉంటే మోక్షాన్ని ఎప్పుడు సంపాదిస్తే దోషాశ్రమంలో మోక్షం వస్తుంది, సన్యాసాశ్రమంలో మోక్షం వస్తుంది. సన్యాసం అవుతాడనుకున్న వాడికి యోగ్యత వెళ్ళడానికి వాడు మోక్షం రాదు. గృహస్థాశ్రమంలో ఉంటాడనుకున్న వాడికి యోగ్యత వస్తున్నాడు, వాడికి మోక్షం వస్తుంది. అక్కడ యోగ్యత ముఖ్యం, ఆ ప్రిపరేషన్ ముఖ్యం, అర్హత ముఖ్యం, మెచ్యూరిటీ ముఖ్యం, ఆ జెంటిల్నెస్ ముఖ్యం, ఆ నోబల్నెస్ ముఖ్యం. కానీ బట్టలు తెల్లబట్ల ఎర్రబట్ల మీరు అడుగుతున్న సన్యాసాశ్రమ గృహస్థాశ్రమ అవి ముఖ్యమే కాదు, అవన్నీ అప్రధానమైన విషయాలు. అంటే ఎంతవరకు నీ మైండ్ రెడీగా ఉంది ఎనర్జీని యూజ్ చేసుకోవడానికి అదే ముఖ్యం కాదు. ఏ ఆశ్చర్యంలో ఉన్నావు, నీ బట్టలు తెల్లబట్ల ఎర్రబట్ల అనేది కూడా ముఖ్యం కాదు. హయ్యర్ పవర్ నిన్ను నడుపుతాను, నేను నడుపుతాను. దేహం దూరంగా ఉండాలా సమీపంగా ఉండాలా అది ముఖ్యం కాదు. మనసు కాదు అనుకుంటే ముఖ్యం. ఈ దేహం ఎక్కడ దగ్గరగా ఉందా దూరంగా ఉందని ముఖ్యం కాదు. కొంతమంది చెప్తూ ఉంటారు దగ్గరగా ఉండి ద్వేషించుకునేప్పుడు దూరంగా ఉండి ఆనందంగా ఉంటాం మంచిది. అప్పటికీ కోడలకి పడదనుకోండి, ఎవరి కుటుంబం కూడా ఉంది బాధపడటం కంటే వంటలు సెపరేట్ చేసేసుకోవడం మంచిది. అంటే దేహాలు దగ్గరగా ఉండి మనసులు దూరంగా ఉండటం కంటే దేహాలు దూరంగా ఉండి మనసులు దగ్గరగా ఉండటం మంచిది. యేసుక్రీస్తు చెప్తాడు అమెరికాలో ఉన్నా, ఇటలీలో ఉన్నా, రష్యాలో ఉన్నా, జర్మనీలో ఉన్నా, జపాన్లో ఉన్నా, ఎవరైతే మీరు ప్రేమిస్తున్నాడో, ఎవరైతే ముఖ్యాన్ని కోరుతున్నాడో, ఎవరైతే నీ శ్రేయస్సు కోరుతున్నాడో వారి మీరు తెలియదు. అదే ఒక దావత్తున్న హయ్యర్ ఎనర్జీ నిన్ను నడుపుతాను, నన్ను నడుపుతాను. ఒక హయ్యర్ ఎనర్జీ నిన్ను నడుపుతాను, నన్ను నడుపుతాను. అది ఎలా నడిపిస్తే అలా నడవబడుస్తుంది మనం. ఆ ఏరియా ఎనర్జీ ఎలా ఆడిస్తే అలా ఆడబడుస్తుంది. కృష్ణుడు కూడా గీతలో చెప్తాడు, ఈ మొత్తం ఈ గీత కొట్టినంత కూడా వాళ్ళ ప్రారంభానుసారం గమ్మని నడిపిస్తున్నాను. భగవాన్ చెప్తున్న దేహం ఎక్కడ ఉన్నది అది ప్రధానం కాదు, నీ మనస్సు ఎక్కడ ఉంది అది ప్రధానం. దేహం ఎక్కడన్నా మనస్తోటి భగవంతుడితో అనుసంధానం పెట్టుకుంటే, మనస్తోటి భగవంతుడితో కనెక్షన్ పెట్టుకుంటే, మనస్తోటి భగవంతుడిని ధ్యానిస్తుంటే అది యోగం అవుతుంది. యోగం అంటే నీ మనస్సు భగవంతుడిలో ఐక్యం అవటమే, నీ మనస్సు చైతన్యంలో ఐక్యం అవటమే అదే యోగం, అదే జ్ఞాన యోగం, అదే భక్తి యోగం, అదే కర్మయోగం, అదే ధ్యాన యోగం. యోగం యోగం అంటే మన మనస్సు భగవంతుడిలో ఐక్యం అవటమే, చైతన్యంలో ఐక్యం అవటమే యోగం. నువ్వు ఏదైతే నిరంతరం చింతిస్తున్నావో, దేనికోసం అయితే నువ్వు జీవిస్తున్నావో, దేన్ని అయితే నువ్వు స్మరిస్తున్నావో అదే నువ్వు అవుతావు. అదే మన వాళ్ళు చెప్తూ ఉంటారు మధ్యని బట్టి గతులు అంటున్నాను. నీ గోడ మీద మట్టిని పెట్టుకో, నీ గోడ మీద నీ గమ్యం మీద కనుక మట్టిని పెట్టుకుంటుంది మన గమ్యాన్ని పొందుతావు. నీ దేహం ఎక్కడైనా ఉంది ప్రధానం కాదు. ఏ మార్గాలు మనం కరించాలి. అనేక మంది సాహిత్యంలో కృషి చేసి భగవంతుని పొందారు, అనేక మంది సంగీతంలో కృషి చేసి భగవంతుని పొందారు. అయితే ఇది మార్కెట్ సాహిత్యం కాదు, ఇది మార్కెట్ సంగీతం కాదు. కానీ మనం చూసి వాళ్ళు సంతోషించడం లేదంటే వీళ్ళు సంతోషించడం, వీళ్ళు సంతోషం ఈ అహంకారం సంతోషాలు మనకెందుకు? ఆ భగవంతుడి యొక్క సంతోషానికి పాత్రలో ఉండదు. మీరు తరిస్తారు ఇప్పుడు ఎవరికి తగులుతారు పెట్టకపోతే ఆళ్ళు పెడతారన్నమాట. ఈ సంతోషాలు నిజం కాదు, భగవంతుడి యొక్క సంతోషానికి మీరు పాత్రలో ఉండదు. మిమ్మల్ని చూసి, మీ మనస్సును చూసి, మీ మనస్సును మన సౌందర్యాన్ని చూసి, మీరు చేస్తున్న పనులు చూసి భగవంతుడు సంతోషించాలి. ఆయన సంతోషానికి మీరు పాత్రలు అవ్వాలి. భగవంతుడు సంతోషానికి మీరు పాత్రలు అయితే ఆయన అనుగ్రహానికి గురవుతారు. ఆయన అనుగ్రహానికి గురయ్యారనుకోండి, ఆయన స్వరూపం ఇస్తాడు ఆయన. అదే మోక్షం, అదే శాంతి, అదే నిర్వాణం. ఎవరవలసినటువంటి గోలు కూడా రిపీటెడ్గా చెప్తున్నాను. అంటే అంటే మనం ఏది పొందాలో దాని గురించి ఒక అవగాహన మనం. మీరు సమాజం కోసం పనిచేయండి, లేదా మీ కుటుంబం కోసం మీరు పనిచేసుకోండి. ఎలా పనిచేసినా మీరు పొందవలసినటువంటి గమ్యం మరి మీరు దాన్ని మరవకూడదు, దానికి సంబంధించినటువంటి స్మృతి నుంచి పెట్టకూడదు. నాకు ఏదో రోజు శరీరానికి చావు వస్తుంది, ఏదో రోజు వస్తుంది చావు. ఆ చావు వచ్చే రోజు రాకముందే మనం చావు అంటే ఏంటో తెలియాలి, చావు యొక్క రహస్యం తెలియాలి, చావు నుంచి ఉండిపోవాలి. అప్పుడు వాళ్ళకి పునర్జన్మ ఉండదు. భగవాన్ చెప్తారు ఆ దేహానికి చావు వచ్చింది, ఈ దేహాన్ని తీసుకుని శ్మశానంలో కాల్చేస్తారు. కానీ నేను చచ్చిపోవటం లేదండి, నేను చచ్చిపోవటం లేదు. మీరు దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి కదా, నేను చచ్చిపోవటం లేదు, నేను బతుకున్నానండి, నేను బతుకున్నా. అది గొప్ప అనుభవం, ఛార్మింగ్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కథయుగంలో కానీ కలియుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ ఆ రకంగా ఎక్స్పీరియన్స్, ఆ పద్ధతి ఎక్స్పీరియన్స్ పొందినాడు ఇంకొక విషయం లేదు. ఆ దేహం చనిపోయింది, ఈ దేహాన్ని శ్మశానంలో దహనం చేసేస్తారు. అది దేహాన్ని చనిపోవద్దు, నేను చనిపోవాలి కదా, నేను బతుకున్నానికి, నేను చచ్చిపోవటం లేదండి, నేను చచ్చిపోవటం లేదు, నేను బతుకున్నట్టు నాకు తెలుస్తుంది. దేహం చనిపోయింది, మరి దేహం చనిపోయినప్పుడు నేను చనిపోవాలి, నేను చనిపోవాలి కదా, నేను చనిపోవటం లేదు, నేను బతుకున్నానేంటి అనే అనుభవం ఆయన 16 సంవత్సరాలు ఆయన ఉంది. మరణానుభవాన్ని పొంది మరణ రహస్యం తెలుసుకుని మరణం నుంచి వేరు పెద్దవాడు రమణ ఈ శాస్త్రం చెప్పడం ఈ సైంటిఫిక్ కలెక్టివ్ సైంటిఫిక్ థింకింగ్ కానీ నమ్మకాల మీద విశ్వాసాల మీద పురాణాల చదివి వచ్చిందని నేను కాదు. ఇది ఊహాగానాల వల్ల వచ్చింది కాదు, ఇది ఇమాజినేషన్ కాదు, స్పెక్యులేషన్ కాదు, అది నా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఆ జీవితం పొడుగు ఆయన అనుభవాన్ని మనకు బోధించాడు. ఎక్కడ నాకు కృష్ణుడు చెప్పినటువంటి ఉద్దవుడు చెప్పిన మాట ఉద్దవాన్ని వాడుకో, నేను ఏ పని చేస్తున్నాను ఆ పని నేను కూడా చేయగలను, ఏ ఆత్మజ్ఞానాన్ని నేను టీ చేశానో ఏ జ్ఞానాన్ని నేను చూసి ఆ జ్ఞానాన్ని ఉద్దవం నీకు పెట్టి ఇచ్చే నువ్వు ఉండిపో నేను వెళ్ళిపోతాను ఎంతవరకు జాయిన్ కావాలి. ఏ యూనివర్సిటీ సర్టిఫికెట్ కావాలి వద్దవుడు కావాలి, ఒక మాట చాలా భగవంతుడు స్వామివారు చెప్పినట్టు అది ఒక మాట వద్దవుడు సార్, నీకు సమర్థుడు నువ్వు ఆత్మజ్ఞానాన్ని బోధించడానికి సమర్థుడు అంచడానికి అంటే అరుణాచలేశ్వరుడు భగవానికి మరణానుభవం కలిగిన తర్వాత ఇంకో కొన్ని సంవత్సరాలు ఇచ్చినట్టుగా సుమారు ఇంకొక 50 సంవత్సరాలు ఆయన శరీరంలో ఉంచేందుకు కారణం తీర్చిన కోసమే, అందుకంటే శరీరానికి పనులు. అంటే మనం కూడా మనకు మరణం రాకూడదు, మరణం రాకూడదు అని కోరుకోకూడదు, ఉన్న శరీరం వెనక ఏమన్నా రాక ముందే చేయండి నాకు తెలియచేసి అని ఇస్తుంది కార్యక్రమం సార్. నా శరీరానికి మరణం రాకూడదు, నా శరీరానికి మరణం రాకూడదు అని కోరుకోకూడదు. మన శరీరానికి మరణం రాకముందు మరణ రహస్యం నాకు గుర్తు చెప్పు అని భగవంతుని మనం ప్రార్థించాలి. అది ప్రార్థన భగవాన్ చెప్తున్నారు, ఏ శక్తికి ఈ సృష్టిని నడుపుతుందో ఆ శక్తికి ఈ దేహాలు ఎక్కడ ఉన్నారో, ఏ పని చేయాలో, ఎలా చేయాలో, ఈ అనుభవాలు పొందాలో, నీకంటే నాకంటే హాజరు కావాలని తెలుసు. ఈ సృష్టిని నడిపే ఆ శక్తికి తెలుసు, ఏం చేయడంలో ఎప్పుడు చేయడం నా శక్తిని తెలుసు. కానీ ఇక్కడ అంటున్నారు, కానీ హయ్యర్ పవర్ని మనం నమ్ముకోవాలి, హయ్యర్ పవర్ని మనం నమ్మాలి. మనం నడిపే శక్తి లేదు, ఒక శక్తి ఉంది నిన్ను నమ్మి మొత్తం యావత్ సృష్టిని నడిపే యావత్ జగత్తు నడిపే శక్తి ఉంటే అది రెండు కాదు ఒకటి, కానీ శక్తి ఉంది మనకు నమ్మకం కుదరాలి, ఆ ఎనర్జీ ఉంది మనకి నమ్మకం కుదరాలని, ఆ గాఢమైన విశ్వాసం, ఆ పరం బిలీఫ్, ఆ పరం ఫెయిత్ మనకు నమ్మకం మాకు కుదరవద్దు. కొంతమంది పెద్దలు చెప్తూ ఉంటారు శ్వాస పోయినా ఈశ్వరుడు పట్ల విశ్వాసం పోకూడదు. పిశాచాలు బయట మనలో ఉన్నటువంటి అహంభావం అనే పిశాచం, మనం ఉంటుంది వ్యక్తిభావం అనే పిశాచం, మనం ఉంటుంది దేహభావం అనే పిశాచం, అందులోంచి బయటపడటమే మన జీవిత గమ్యం. దేహంలోంచి బయటపెట్టడం కాదు, దేహంలోంచి బయటపెట్టాలి మనం మృత్యుం చేస్తుంది అది కాదు, మనలోంటి అహంభావం అనే పిశాచం, ఆ దేహభావం అనే పిశాచం నుంచి మనం బయటపడాలి. అదే మన గోల్, అదే మన డెస్టినేషన్, మనం వెళ్ళే మార్గం మీద మనకు పూర్తిగా నమ్మకం ఉండవాలి, స్థిరత్వం ఉండవాలి, ఏకాగ్రత ఉండవాలి. మీకు ఏకాగ్రత కావాలంటే ఎప్పుడు వస్తుంది, ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనసును నియమించుకోవాలి, ప్రాణాన్ని నియమించుకోవాలి, తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది. నిరంతరము ఈశ్వరుని చింతించడంలో ఏకాగ్రత కలుగుతుంది. ఈ ఒక్క మాట ఆచార్య గారు చెప్పిందని ఇంకోసారి రిపీట్ చేస్తాను, ఇది మీ బ్రెయిన్లో పెట్టుకోండి, బ్రెయిన్లో పెట్టుకుని బయటకు వెళ్ళిపోకుండా తరణ చేసుకోండి. అంటే చాలా విశాలమైన సబ్జెక్ట్ని మీరు చిన్న చిన్న మాటలు కుదిరించి చెప్తారు. అంటే ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా మీరు మిగిలిన వాక్యాన్ని ధ్యానం చేస్తే ఎప్పుడోకప్పుడు మీ హృదయానికి స్ఫురిస్తాం, ఇప్పుడు ఉన్న జ్ఞానాన్ని హృదయంలోకి రావటానికి సాధన. కొండ ఏమిటి మట్టి, కాడి మట్టి మటుకి కొండ కాదు. ఒక పాము ఏమిటి, కాడి కాని తాడు మటుకి పామ కాదు. ఇది బాగా రాసుకోండి. ఈ మూడు వాక్యాలు చాలా అద్వైత అనుభవం, అద్వైత అనుభవం కలగడానికి ఈ చిన్న చిన్న షార్ట్ వర్డ్స్, స్వీట్ వర్డ్స్, పొట్టి పొట్టి మాటలు, చిన్న చిన్న మాటలు, బిల్లి బిల్లి మాటలు. కొండ మట్టి, కొండ మట్టి, కానీ మట్టి మటుకి కొండ కాదు. పాము తాడే, పాము తాడే, కానీ తాడు మటుకి పామ కాదు. పాము తాడే కానీ తాడు మటుకి పామ కాదు. జగత్తంతా ఈశ్వరుడే, జగత్తంతా ఈశ్వరుడే, కానీ ఈశ్వరుడు మటుకే జగత్తు కాదు. అంటే ఈ మీకు అర్థమైతే మీకు అద్వైతి వేదాంతం తెలుస్తుంది. ఆచార్య స్వామివారు హృదయాన్ని మీరు పట్టుకోవచ్చు. అరుణాచల మనసు స్మరించు వారలాను నిర్మూలించు, అరుణాచల అంటే మనం చేస్తున్న పనే నిర్మలంగా చేసుకుపోతుండే. అప్పుడు భగవంతుడు మనం చూసి సంతోషిస్తాడు. ఎప్పుడైతే సంతోషించాడో అతని అనుగ్రహాన్ని మనకి ఇస్తాడు. కానీ మనం చేసే పని మనకు నిశ్శబ్దంగా నిర్మలంగా ఉండాలి. అరుణ ఆచరణ మనసు స్మరించు వారల అహం నిర్మూలించు అరుణాచల. ఈ సంప్రదాయాలన్న మాట ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకునే మాట కాదు మాత్రం. ఓ భగవాన్ నాలో ఉన్న దోషాలను చూడటం కాదు, నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు. అజ్ఞానాన్ని తొలగించడంతో దోషాలు అసంతరైపోతాయి కదా. ఈ సంప్రదాయాలు ఎంత వివేకవంతంగా చెప్తామో చూడండి. నాలో ఉన్న దోషాలను చూడకు, నాలో ఉన్న దోషాలని, నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు. నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడంతో దోషాలు అసంతరైపోతాయి. ఎందుకంటే అజ్ఞానాలు మనిషి దోషం చేస్తాడు, కానీ అజ్ఞానం లేకపోతే దోషం చెంది. అంటే నువ్వు అజ్ఞానాన్ని తొలగిస్తే దోషం దానంతరుడు వాడిపోయి రాలిపోతుంది. దాని యొక్క బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. సంపన్న పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. నాకు రెండు రోజులు సెలవు ఉన్నాయి, నువ్వు భగవాన్ని చూసేస్తే చూసిరాను మా ఆయన అన్నాడు. నేను తొంగిపోయాను, నువ్వు పోయాను మా ఆయన అన్నాడని ఇక్కడికి వచ్చాడు. నేను చూశాడో తెలిసింది అది మా ఆయన అనలేదని నువ్వు అన్నాను. అంటే క్లోజ్గా ఎంత క్లోజ్గా సబ్జెక్ట్ ఫాలో అవుతుంది, ఎంత పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ కూడా, ఆ అండర్స్టాండింగ్ ఎంత క్లోజ్గా ఉందో, ఎంత మెచ్యూరిటీ ఉందో చూడండి. అప్పుడు పొంగిపోయిన మాట నిజమే, అప్పుడు ఉబ్బిపోయిన మాట నిజమే, అప్పుడు సంతోషించిన మాట నిజమే. నిన్ను చూశారో తెలుస్తుంది, మా ఆయన లోపల ఉంది ఆ మాటలు అనిపించాలన్న సంగతి నిన్ను చూశారో తెలుస్తుంది. అప్పుడు తెలియదు నేను సంతోషించాను మా ఆయన ఇంట్లో కూడా. మా ఆయన నేను చాలా మంచి మాటలు చెప్పాడని అనుకున్నాను అప్పుడు, కానీ ఇప్పుడు నేను చూశాక మా ఆయన ద్వారా చెప్పింది నిన్ను అది నాకు తెలిసి. అంటే అది అండర్స్టాండింగ్ అప్రోజ్ సబ్జెక్ట్ని ఎంత క్లోజ్గా వాళ్ళు ఫాలో అవుతుందో, అది ఎంత క్లోజ్గా ఫాలో అవుతా పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. అదే రకంలో మనకు లోపం అంటే భగవంతుడు వచ్చి మన పక్కన కూర్చున్న విషయం ఇది బాగా మార్పు. ఇప్పుడు కృష్ణుడు కృష్ణుడు అనుకున్న కృష్ణుడు వచ్చి మన పక్కన కూర్చుంటాడు అనుకోండి, అవగాహన చేసుకునే శక్తిలో లోపం ఉందనుకోండి, వెంటనే మిస్ అయిపోతాం.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారల అహం నిర్మూలించు అరుణాచల.
అంటే భగవంతుడు నన్ను స్మరించు, నన్ను జపించు, నా కోసం జీవించు అని చెప్పడంలో కూడా మన మనస్సు పవిత్రం అవడం కోసం, మన మనస్సు క్యూరిఫై అవ్వడం కోసం.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల.
ఆ సంప్రదాయాలు నిమ్మత్తులుగా మాట్లాడటం ఏమో మోక్షమో ఆత్మానుభవమో చైతన్యమో ఎవరికైనా అడగలేదా? నాకు భగవంతుడి మీద ప్రీతి పోకుండా చూడాలయ్యా, నాకు భగవంతుని ఇష్టం పోకుండా చూడమంటే ఏదో ఆత్మ చైతన్యం మోక్షం ఇంటే ఉన్నాయి అది ఎవరికైనా. నాకు భగవంతుడి మీద ఇష్టం కావాలి, ప్రేమను కావాలి, నాకున్న భగవంతుడి మీద నాకు కావాల్సిన నా ఇష్టం పోకుండా చూడమని నేను అంటున్నాను. ఆత్మ చేయరా చైతన్యం మీద ఇంటే ఉన్నాయి దాని చేయరా. నాకు భగవంతుడి మీద ఇష్టం పోకుండా చూడమంటున్నాను. ఇష్టం యొక్క రోజులు కూడా ప్రీతి చెప్పి చూడమంటున్నాను. నాకు ఇష్టం పట్ల ప్రీతి మట్టికి నా పాడు చేయకు.
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల మనసు స్మరించు వారల అహం నిర్మూలించు అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. அருணாச்சல சிவன் அருணாச்சல சிவன் அருணாச்சல சிவன் அருணாச்சல அருணாச்சல மனசு ஸ்மரிஞ்சு வாரலாம நிர்மலஞ்சு அருணாச்சல
சாந்தி. தேங்க்யூ.